పుట్టినరోజు వినిపిస్తుంది అందరికీ? ఆ సచివాలు కూర్చున్న వాళ్ళు చేతులు ఎత్తితే నాకు తెలుస్తుంది వినిపిస్తుందో లేదో. కానీ చేతులు ఎత్తారు కనుక ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను నేను. జయ అనేది మహాభారతానికి సూక్ష్మ ఫార్ములా. జయము జయ అనేది మహాభారతానికి ఫార్ములా. ప్రాణశక్తి వాయువు ద్వారా వస్తుంది అని నిన్న నేను చెప్పాను కదా, నిన్న చెప్పానా ఇవాళ చెప్పానా? పోనీ ఇవాళ చెప్పే కదా. అంచేత మీరు ఏదైనా సంకల్పం అది తీసుకుంటున్నప్పుడు ప్రాణవాయువు మీలోకి ప్రవహించాలి. మనలో 6 చక్రాలు ఉన్నాయి. అంటే కిందనున్న చక్రాలు కదులుతాయి, చేతులు కాస్త పైకి ఎత్తాల. ఆయన ఎత్తమంటే ఎత్తటం కాదు, మీకు తెలియటట్లు ఉండాల. చెయ్య ఎప్పుడు పైకి వచ్చినా చెయ్య ఈ స్థితిలో ఉందేంటి అంటే సహస్రారానికి వస్తుంది. మొత్తము ప్రాణాయామం యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఇడ పింగళ లెఫ్ట్ రైట్ కలవాలి. మీరు ప్రాణాయామం ద్వారా కలపగలరో కలపలేరో మనకు తెలియదు, కానీ ఇలా కలిపితే మాత్రం ఖచ్చితంగా మీలో ఇడాపింగళ కలుస్తాయి. నమస్కారం పెట్టడానికి ఉద్దేశ్యం అది. సుషుమ్నలో మీ ప్రాణశక్తి ప్రవహించటమే నమస్కారం. మస్కా కొట్టక్కర్లేదు కనుక నమస్కా అంటాను దాన్ని. అంతే కదా, దానికి మీరేం మస్కాలు కొట్టక్కర్లే, నమస్కా. అర్థమైందా? అంచేత మీ చేతులు కరెక్ట్ గా కలిస్తే శక్తి మీలోకి దిగుతుంది. ఆ శక్తి స్విచ్ ఎక్కడ నొక్కితే అక్కడ ప్రవహిస్తుంది, ఇక్కడ కొడితే ఇక్కడే ఉండదు కదా. అంచేత ఎప్పుడు ఎక్కడ కొట్టాలి? ఇక్కడైనా కొట్టాలి, లేకపోతే కొట్టండి. యుగాధిపతి మహాకాళికి, యుగాధిపతి మహాకాలుకి ఆ హుషారు రావాలా. జయని ఎందుకంటాం అక్కడ? మహాభారత యుద్ధానికి ఆధారం. ఎప్పుడు మీ రెండు చేతులు కలిసినా ఓ మహాభారతం జరుగుతూ ఉంటుంది. జయకారం అంటే అది. కానీ మహాభారతం అంటే మీ ఉద్దేశం ఏంటి? యుద్ధం చేయడమా? కాదు. భా అంటే వెలుగు, రథము అంటే ప్రేమ. వెలుగు మీద ప్రేమ కావాలి మనకి. ఆ వెలుగు మీద ప్రేమని మీరు యుద్ధంగా మార్చేసుకున్నారు, మీరు చాలా తెలివైన వాళ్ళు. అర్థమైంది కదా? సరే అని చెప్పి చప్పట్లు ఇది వచ్చాయి కనుక ఎప్పుడైనా చప్పట్లు ఎక్కువ అలా కొట్టాలి మీరు, అలా కొట్టాలి ఎట్టి పరిస్థితుల్లో. అంతే తప్ప మీరు చప్పట్లు కొట్టమంటే వాట్ నాన్ సెన్స్ అర్థమైనా. రెండోది ఇప్పుడు మీరు చూడబోతున్నది, కాస్త జాగ్రత్తగా చూడండి, మీరు కనుక అది చూస్తే, అది కనుక అర్థం చేసుకుంటే మీరు ఈ క్షణమే మారిపోతారు. ఈ క్షణమే మార్పు అనేది ఎప్పుడో జరగదు, ఆ మార్పుని ద్విజత్వము అంటాం, ఇంకోసారి పుట్టడం. స్కూల్లో ప్రతి సంవత్సరం మీరు ఇంకోసారి పుడుతూ ఉంటారు స్కూల్లో, అది మీకు గుర్తుండదు. ఒకటో క్లాస్ నుంచి ఓ సంవత్సరానికి ఎక్కడ పుడతారు, ఇంకో సంవత్సరం అయ్యాక, అర్థమైంది కదా. ఇంచేత శరీరం ఉండగానే మీరు కనుక కరెక్ట్ గా జీవించగలిగితే ఒక రోజులో ఒక జీవిత కాలాన్ని మీరు పూర్తి చేయగలరు. ఒక రోజులో మాట వరుసగా అన్న మాటలు కాదు, పరమ పూజ్య గురుదేవులు ఆయన జీవితంలో ఇచ్చిన ఆదేశం ఏంటంటే హర్దిన్ నయా జన్మ హర్ రాత్ నయినో, మీ జీవిత స్థాయి ఆ స్థాయిలో ఉండాలి. వింటానికి అది చాలా విచిత్రంగా ఉంటుంది, ఒక రోజులో ఒక జీవిత కాలం దాటిస్తామా? కానీ ఈనాడు కనుక ప్రపంచాన్ని చూస్తే, మీ వేగాన్ని కనుక చూస్తే, మహాభారతంలో సంజయ్ వీడికి ఉన్నటువంటి, సంజయుడి పేరు గుర్తుందా మీరు? సంజయ్ పేరు ఉన్నవాళ్ళు ఎవరు చేయొచ్చండి? మీ పేరు సంజయ? ఎవడు ఏ సంజయుడు గురించి అడుగుతున్నా మీరు? ఆ సంజయుడు తెలుసున్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఒక చెయ్యి ఎత్తాలా? ఎరెండు చేతులు ఎత్తి కలపడే. సంజయుడికి ఉన్నది ఏంటి? దివ్య దృష్టి, దివ్య శ్రవణము. కేవలము ఆ ఒక్క దివ్య దృష్టి, దివ్య శ్రవణము ఆధారంగా లైవ్ టెలికాస్ట్, మహాభారతం యొక్క లైవ్ టెలికాస్ట్ కళ్ళు లేనివాడికి చెప్పాడు. చెప్తే గీత మనకి ఇప్పటికీ లభిస్తుంది. ఎన్ని సంవత్సరాల కిందటిదండి? వాళ్ళ భాషలో ఇప్పుడున్న వాళ్ళ దృష్టిలో 5000 సంవత్సరాలు కొనిలే. 5000 సంవత్సరాల కిందట జరిగిన లైవ్ టెలికాస్ట్, లైవ్ ఆడియో వీడియో మీకు ఇప్పుడు లభిస్తుంది కదా. మీకు ఒక విషయం గుర్తుంటుందా ఏంటో? మీరందరూ సంజయులే. మీకు దివ్య శ్రవణము ఉంది, దివ్య దృష్టి ఉంది, సంజయుడి కంటే ఎక్కువ ఉంది, ఉందా లేదా? వారు జరుగుతూ ఉంటే, యుద్ధాలు జరుగుతూ ఉంటే మీరు డైరెక్ట్ గా చూస్తున్నారా లేదా? లైవ్ టెలికాస్ట్ ఆఫ్ రియల్ వార్స్ కాదా చూడటం లేదా? మన బాంబేలో టెర్రరిస్ట్ అటాక్ జరిగితే ఢిల్లీ నుంచి అక్కడి నుంచి మెరైన్ కోర్ప్స్ వాళ్ళు అందరూ వచ్చి అక్కడ అవస్థ పడుతూ ఉంటే, ఈ హోటల్ దగ్గర యుద్ధం చేస్తున్న వాళ్ళకి ఆ హోటల్ దగ్గర జరుగుతున్న యుద్ధం తెలియదు, మీకు తెలుస్తుందా లేదా? ఇంకా ఏం తెలుస్తుంది మీకు? ప్రజలు ఏమనుకుంటున్నారు, పొలిటీషియన్స్ ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, అదంతా మీకు తెలుస్తుంది కదా. అంటే మీరు సంజయునికి ఉన్నటువంటి దివ్య దృష్టి, దివ్య శ్రవణము మీకు అందరికీ ఉంది, ఉందా లేదా? మరి సంజయుడు ఒక గీతనిస్తే మీరు ఎన్ని గీతలు ఇవ్వాలి? గీతలు గీయమని చెప్తాను నేను, నేను భగవద్గీత గురించి చెప్తున్నా. అదే గురువు గారు మన దగ్గర నుంచి ఆశిస్తుంది. అసంభవం ఏదైనా అడుగుతున్నాడు మీరు చేయలేరా అని? కానీ దాన్ని చేయటానికి తగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? తపస్సు నుంచి వస్తుంది. 60,000 మంది సగరపుత్రులు కాలి భస్మం అయిపోతే ఒక ఋషి యొక్క శాపంతో ఆకాశంలో ఉన్నటువంటి గంగని కిందకి దింపుతాడు ఆయన. కథ మీకు అందరికీ తెలుసు కదా, ఎందుకంటే అది ఇప్పుడు చూపించబోతున్నాను. అది చూపిస్తున్నప్పుడు నేనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను, దాని వెనకాతలో ఒక ప్రజ్ఞాగీత వస్తూ ఉంటుంది, ఆ కిందన ఆ ప్రజ్ఞాగీత అర్థం వస్తూ ఉంటుంది. దాన్ని చదవండి, చూడటం కాదు. ఆ శపథము, ఆ సంకల్పము మనం తీసుకోవాలి. తీసుకుని మనం దాన్ని చేయగలమా లేదా? మన శక్తి ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది, మనం వినిపించదలుచుకుంటే ఎంతమంది వినగలరు భారతదేశంలోను ప్రపంచంలోను? ఎవరు వినలేరా? వినదలుచుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి వినగలడు. ఏం చేయాలో చెప్పటానికి మీరు ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళక్కర్లే, ఇక్కడ చూపిస్తే చాలు వెళ్తుంది. ఈ రెండింటినీ మనం ఉపయోగించుకుని ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక నెల రోజుల లోపల ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఇంత టెక్నాలజీ ఉంచుకుని మనం ఇవ్వలేకపోతే అర్థం ఏంటి? మీకు ఇవ్వాలని లేదు అంటే మీరు ఇతర కారణాలు ఏం చెప్పకండి. ఎందుకంటే దీనికి మీరేం చేయాలి? అవగాహన స్పష్టంగా ఉండాలి, ఏం చెప్పాలో తెలియాలి, అది మాత్రమే కరెక్ట్గా చెప్పాలి. అప్పుడు గంగని దింపినటువంటి భగీరథుడి యొక్క గంగ కొన్ని వేల కోట్ల సంవత్సరాల కిందట, కొన్ని యుగాల కిందట దింపాడు. ఆ గంగ ఇప్పటికీ ఉందా లేదా? గంగ ఉంది ఇప్పటికే, కానీ మనం దాన్ని పొల్యూట్ చేయగలిగాం. మనం చేయగలిగిన శక్తి ఏంటి అంటే గంగను కూడా. కానీ గంగ ఏమవ్వదు, మాలిన్యం కలిపినంత మాత్రాన గంగ గంగే. మీరు ఉపయోగించుకోవటం చేత కాకపోవటం వల్ల ఆ గంగ మీకు ఉపయోగపడటండి, అవునా కాదా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏం చెప్పబోతున్నాను. అంచేత కొన్ని యుగాల కిందట జరిగినటువంటి గంగ యొక్క పవిత్రీకరణ శక్తి మీకు రావాలి అంటే మీరేం చేయాలి? ఏం చేయకలే, గంగను ఉపయోగించుకుంటే చాలు. భగీరథుడికి మించినటువంటి స్థాయిలో జ్ఞానగంగను దింపారు గురువుగారు. మరి గురువుగారు దింపినటువంటి జ్ఞానగంగ దిగిన తర్వాత ఇంకో జ్ఞానగంగ వస్తుందా? రాదు. ఏం చేయగలరు మీరు? ఉపయోగించుకుంటే జ్ఞానగంగను ఉపయోగించుకుంటారు, లేకపోతే అది అలాగే ఉంటుంది. అందువల్లే పరమ పూజ గురుదేవులు ఎప్పుడు చెప్పాను, ఇంకా జ్యోతి తప్ప ఇంకొక జ్ఞానము ప్రపంచానికి అక్కర్లేదు, జ్ఞానగంగ దింపేశాను. రేపు ఆయన ఆధ్యాత్మిక పుట్టినరోజు, దానికి ఇది చెప్తున్నాను నేను. ఆ మూడు ఇప్పటి నుంచి తెచ్చుకోండి. మీరు ఆ జ్ఞానగంగలో దిగిపోవాలి. జ్ఞానగంగలో దిగిపోయాక ఏమవ్వాలి? మీరే జ్ఞానగంగ అయిపోవాలి. అంతే, ఆ అయిపోవటానికి కావలసినటువంటి జ్ఞానగంగ మనకి ఎలా అందజేశారో, ప్లస్ గంగ ఉంటే గంగోత్రి ఉండాలి కదా. గంగ ఎక్కడ దిగుతుంది, ఎక్కడికి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది మనకి? గంగోత్రి నుంచి వస్తుంది. మరి జ్ఞానగంగ గంగోత్రి ఎక్కడుంది? జ్ఞానగంగ గంగోత్రి ఎక్కడుంది తెలుసా? అది తెలిసిన వాడు ఇక్కడే చెప్పకండి, చేయించిన వాడిని అడగను. జ్ఞానగంగ గంగోత్రి ఎక్కడుంది? సూర్యుడు జ్ఞానగంగ గంగోత్రి. అందుకే పరమ పూజ గురుదేవులు ఎప్పుడూ ఏం చెప్తారు అంటే, రాబోయే యుగానికి అధిష్టాత దేవత అనుకోండి, శక్తి అనుకోండి, ఇంధనం అనుకోండి, పవర్ హౌస్ అనుకోండి, పవర్ జనరేటర్ అనుకోండి, సూర్యుడే. మరి గంగోత్రి దగ్గరికి ఇప్పుడు వెళ్ళాలంటే కొంచెం కష్టపడాలి మీరు. హిమాలయాలలో గురువు గారు అక్కడ భగీరథ శరణిదే తపస్సు చేశారు. కొన్ని తపస్సులు ఆయన చేసిన అనేక తపస్సులలో అదొకటి. అంచేత గంగోత్రి చూడాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి మీరు? భగీరథిలో అక్కడికి వెళ్ళాలి. కానీ జ్ఞాన గంగ గంగోత్రి ఎక్కడుంది? మీ దగ్గరే ఉన్నాడు, ఎదురుకుండా ఉన్నాడు. అది సరితాశక్తి. అంచేత జ్ఞానగంగ గంగోత్రిలో మీరు ప్రతిరోజు స్నానం చేయవచ్చు. ఇంకోటి గుర్తుంచుకోండి, ఈ భావన వింతం కాదు, దింపుకోండి. రేపు వసంత పంచమి నాడు మీ అందరిలోనూ దింపుతుంది, దింపుకున్న వాళ్ళకు దింపుతుంది. ఇది అర్థం చేసుకోండి. జ్ఞానగంగ గంగోత్రి ఎక్కడుంది? సూర్యుడు. సూర్యుడు ఏం చేయబోతున్నాడు? రాబోయేటటువంటి యుగానికి సూర్యుడే అధిష్టాత, సవితాశక్తి అధిష్టాత. ఈ సవితాశక్తిని మనం ఎలా దింపుకుంటాము అన్నది ఇవాళ క్లాసులో నేను చెప్తాను. నేను పరమ పూజ్య గురుదేవులు రాసినటువంటి నాలుగు ఎస్సేజ్ ఉన్నాయి. 1971 అఖండ జ్యోతిలో రెండు ఎస్సేజ్ ఉన్నాయి. 85 అఖండ జ్యోతిలో ఇంకో రెండు ఎస్సేజ్ ఉన్నాయి. అంటే 71 వరకు చేసిన జ్ఞాన గంగోత్రిని ఎలా ఉపయోగించుకోవాలో ఒక స్థాయిలో ఉంది. 71 తర్వాత 84 85, 71 నుంచి 85 అంటే ఎన్ని సంవత్సరాలు? నాకు లెక్కలు తెలియమ్మా. 1985 1971, ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలకు విలువ తెలుసా మీకు? రాముడు ఎక్కడికి వెళ్ళాడు? 14 సంవత్సరాలకు వెళ్ళాడు. మహాకాలు గురించి మీకు చూసు, అక్కడ కూడా 9 5 కలిపితే 14 అవుతుంది. పంచకోశాలు కలిగినటువంటి ఈ శరీరంలో నవనిధులను మీరు దింపగలిగితే, అప్పుడు వెళ్తే కాలి నడకన వెళ్ళాలి కనుక 14 పట్టింది అక్కడి నుంచి శ్రీలంకకి వెళ్ళడానికి అవస్థపడ్డానికి. ఇప్పుడున్న కమ్యూనికేషన్స్ ఎంత టైం పడుతుంది? తక్షణం వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుంది కదా? అంటే తక్షణం ఆ స్పీడ్ వచ్చేసింది జీవితంలో, మీరు ఆ స్పీడ్లో బతకటం లే. జ్ఞాన గంగోత్రి సూర్యుడి యొక్క శక్తిని తను తన వాంగ్మయం ద్వారా ప్రపంచానికి ప్రవహింపజేశాడు. అది ఇంటి ఇంటికి, ప్రపంచం యొక్క నలు మూలలకి మనం తీసుకెళ్ళాలి. ఇదివరకు తీసుకెళ్లాలంటే పరివ్రాజకులుగా మారాలి, మీరు ఫ్రాంటీర్స్ దాటాలి, కాలి నడకన దేన్నో మార్గం తెలియాలి మీకు. ఇప్పుడు దాటటానికి ఉంది, మీరు ఈ క్షణంలో వెళ్ళిపోవచ్చు. కొంచెం అది అర్థం చేసుకోండి ఆ జ్ఞానగంగని. ముఖ్యంగా ఇది ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే, అక్కడ తెలుగులో వచ్చేటటువంటిది మీకు చదవండి, మీరు బుర్రకెక్కించుకోండి. చాలా పెద్ద టీవీ షో ఇవ్వబోతున్నాను, చాలా టైం పడుతుంది. ఇంకంటే తక్షణం వెళ్ళగలిగేటటువంటి మీకు 10 నిమిషాలు నేను తీసుకుంటూ ఉంటే, 6000 సెకండ్లు తీసుకుంటున్నాను. అందువల్ల జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోండి. భావన గంగోత్రి సూర్యుడు, గంగోత్రి భగీరథుడు ఇచ్చింది, జ్ఞాన గంగోత్రి శ్రీరామ శర్మ ఆచార్య గారు అందజేశారు. ఆ తర్వాత ఇంకా అందించేదేమీ లేదు, ఉపయోగించుకుంటే ఉపయోగించుకోండి, లేకపోతే మీ ఇష్టం. అంతే, అక్కడతో జ్ఞాన గంగ ప్రవాహము యొక్క పరిసమాప్తి అయిపోయినది. రాబోయే 300 కోట్ల సంవత్సరాల వరకు కూడా ఇంకా ఏ విధమైనటువంటి జ్ఞానము మీరు సంపాదించుకోక్కర్లే. ఆ జ్ఞానాన్ని మీరు ఇంటింటికి తీసుకెళ్ళాలి. ఆ భావంతో చూడండి. ఇది 1926 గురువుగారు వెలిగించిన అఖండ జ్యోతి లైవ్, దండం పెట్టుకోండి దానికి.
అలా ఉండే శ్రీరామ్ దాస్ పాట పెట్టి దాని తర్వాత
ఆ Thank you. చర్చపై అమరంగా నిలిచిపోయింది. పూజ్య గురుదేవులు పండిత శ్రీరామచంద్ర ఆచార్యుల వారు గాయత్రీ మాత అనుగ్రహంతో పృథ్వీకి అందించిన ఈ జ్ఞానగంగ కూడా అమరమైనది. ఈ జ్ఞానగంగను ఇంటింటికి తీసుకుని వెళ్లి బాధతో తపిస్తున్న మానవ హృదయాలలో జ్ఞాన జ్యోతులను వెలిగించి పృథ్వీని స్వర్గంగా మార్చాలి అనే శపథాన్ని కలిసి స్వీకరిద్దాము. రండి, అందరము కలిసి ఈ అమరత్వ జ్ఞానాన్ని అందరికీ అందిద్దాము.
ఇది జ్ఞానగంగ యొక్క ప్రవాహం. ఇమం వివస్వాన్ అని రామరాజ్యంలో సూర్యోపాసన చాలా ఎక్కువగా ఉండేది. ఎక్కువగా కాదు, రామరాజ్యం అంటేనే సూర్యోపాసన. మళ్లీ ఆ శ్రీరామరాజ్యమే వచ్చింది. పేర్లలో మార్పు లేదు, మీరు గుర్తించటంలో మార్పు ఉంది. మరి ఆ పరమ పూజ్య గురుదేవుల పేరుని మనం ఎలా ధ్యానం చేయాలి? రామదాస్ కీర్తన ఒకటి ఉన్నది, పాట ఒకటి ఉన్నది. అందులో రాముడికి ఏమేం చెప్పాడో అవంతా పరమ పూజ్య గురుదేవులకి అక్షరాలు అన్వయించుకోవచ్చు చాలా ఎక్కువగా. మీరు సినిమాలు అవి చూస్తారు తప్ప మీ మనస్థితి మారితే పరిస్థితులు మారితే అది సినిమా పాట అని మీరు అనుకోవచ్చు. జ్ఞాన గంగోత్రి ఉపాసన చేసే రామరాజ్య స్థాపకులైనటువంటి శ్రీరామ శర్మ ఆచార్య ఏమనుకోవాలి? మన శిష్యులు అనుకుందామా, పరిజనులు అనుకుందామా, ప్రజ్ఞాపుత్రులు అనుకుందామా, ఏమనుకోవాలి? మీరు జ్ఞాన గంగోత్రి అన్నప్పుడు మీరు ప్రజ్ఞాపుత్రులు అవుతారు శ్రీరామ శర్మ ఆచార్యకి. ఆయన యొక్క వారసత్వులు మీరు, ఆయన ఆస్తి అంతా మీదే. కానీ ఆస్తి ఎప్పుడు మీదవుతుంది? ఆయన కోరుకున్నట్టు జీవించినప్పుడు. ప్రజ్ఞాపుత్రులుగా మారటానికి ఈ ఒక్క సినిమా పాట పరమ పూజ్య గురుదేవులుగా మీరు అన్వయించుకోండి. మీలో చాలా మంది గొంతుక కలపగలరు, పద్ధతిగా కలపండి, దాన్ని డిస్టర్బ్ చేయకండి, కానీ ఖచ్చితంగా కలపండి, ఉత్సాహం తెచ్చుకోండి. అందులో మీరు చూడవలసింది ఏంటంటే పరమ పూజ్య గురుదేవులకి ఆ శ్రీరామ ప్రార్థనకి ఉన్న లింక్ అర్థం చేసుకోండి.
Oh,
యుగంలో శ్రీరాముడు ఓ అయోధ్య ఒక శ్రీలంక, మరి జగదేక చక్రవర్తి పాటలోనే ఉందిగా. కానీ జగదేక చక్రవర్తి పృథ్వీకి మాత్రమే కాదు, సైంటిస్టులు చెప్తున్నారు ప్రపంచం అంతటికి, సృష్టి అంతటికీ కూడా ఈ గాయత్రి మంత్ర శక్తి నియంత్రణ చేస్తుంది. మీరు మీ అంతర్యాత్ర చేసుకోవచ్చు, లేకపోతే మీరు బహిర్యాత్ర చేసుకోవచ్చు. రెండు యాత్రలు జాగ్రత్తగా చూడండి. రెండు యాత్రలు ఇప్పుడు సైంటిస్టులు చేస్తున్నారు. గురుదేవులు దాన్ని ఒక్క మాటతో చెప్పారు. ఇప్పుడు చూపించబోయే సీడీ సైంటిస్టులు తయారు చేసినటువంటి సీడీ. యాత్రకి తీసుకెళ్తాడు, అణువు రణీయాన్ మహతో మహీయా. మహత్కి వెళ్ళినా అణువుకి వెళ్ళినా ఒకేలాగా ఉంటుంది, ఒకే నియమాలు ఉంటాయి. అది గుర్తుంచుకోండి. బాహ్య జగత్తులో ఒక నియమము, లోపల ఒక నియమము లేదు. ఒకే నియమం, గురుత్వాకర్షణ శక్తి బాహ్య జగత్తులోనూ అలాగే ఉంటుంది, మీలోనూ అలాగే ఉంటుంది. ఆ గురుత్వాకర్షణ శక్తి ఎలా ప్రోధి చేసుకోవాలో గురువు గారు చెప్పారు దాన్ని. కానీ ముందు బాహ్య జగత్తు ఎలా కనిపిస్తుందో మీకు అక్షరాల, అంతర్జగత్తు కూడా అలాగే కనిపిస్తుంది అని సైంటిస్టులు ఇటు విశాల విశ్వానికి తీసుకెళ్తారు. మీరు ఎలా తీసుకెళ్తారు అంటే చిన్న చిన్న సీన్స్ చూపిస్తారు. ఒక ఆకుముక్క చూపిస్తాడు, దాన్ని 10 మీటర్ల దూరం నుంచి ఎలా కనిపిస్తుందో చూపిస్తాడు. అంతరిక్షం నుంచి చూస్తే అసలు పృథ్వీ ఎలా కనిపిస్తుందో చూపిస్తాడు. అలాగా 10 మీద 23 అంటే 10 పక్కన 23 సున్నాలు పెట్టాలి మీరు. అంత దూరం వెళ్ళిపోవచ్చు దాన్ని. దాన్ని కాంతి సంవత్సరాలు అంటాం. పేరులో ఏముంది మీకు అర్థమైంది కదా, ఎంత దూరం వెళ్తారో మహత్తులో. జాగ్రత్తగా ఆ బొమ్మల్ని గుర్తుంచుకోండి, చూపించే బొమ్మల్ని. మీ లోపలికి తీసుకెళ్తాడు, సెల్స్ లోపలికి తీసుకెళ్తాడు. రెండు ఒకేలాగా ఉంటాయి, ఒకే నియమాలు పాటిస్తున్నాయి. అణో రణీయ మహతో మహీయ. చూడండి, ఇంగ్లీష్లో నేను చెప్పిందే చెప్పాడు. చదవగలిగేవారు చదువుకో, త్వరలో దాని తెలుగు కూడా వస్తుంది. వేడిగా కావాలి. చాలా జాగ్రత్తగా బొమ్మల్ని మనసులో ఉంచుకోండి. ఇదే బిట్టు చూపిస్తాడు, ఆ స్క్వేర్ ని చూసుకోండి.
దూరం వెళ్తున్నారా? ఇంకా దూరం ఎక్కారు. ఇందాక ఆకు ఇక్కడుంది, ఇప్పుడు ఇదంతా కనిపిస్తుంది. పది కిలోమీటర్ల ఎత్తు నుంచి చూస్తున్నాడు. ఇదే యాత్ర లోపలికి వెళ్తుంది, అది గుర్తుంచుకోండి. 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి వెయ్యి కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ బొమ్మలు చూసుకోండి. పదివేల కిలోమీటర్ల పృథ్వీ గ్రహం కనిపిస్తోంది. లక్ష కిలోమీటర్లు పృథ్వీ చిన్న బంది అయిపోయింది. పృథ్వీ, చంద్రుడు, చంద్రుడు ఆర్బిట్. 1 కోటి కిలోమీటర్ల దూరం నుంచి తీసిన బొమ్మ. పది కోట్లు గ్రహాల యొక్క పరిధి కనిపిస్తోంది. గ్రహాల పేర్లు ఇంకా ఇంకా దూరం వెళ్తున్నాడు ఉత్తుకి. సూర్యుడే చిన్నవాడైపోయాడు. ఇవన్నీ సూర్యుళ్ళే. పాల పుంతలోకి వెళ్ళిపోయాం. ఇది పాలపుంత. ఈ పాలపుంతలో మీకు కనిపిస్తుంది గంగ. ఇంకా దూరం, ఇక్కడెక్కడో ఉంటాడు సూర్యుడు. ఇక్కడెక్కడో TEN^23 అంత దూరం వెళ్ళాం మనం. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు లేవు, 23.5 అక్షరాలు ఉన్నాయి, అది గుర్తుంచుకోండి. బయటకు వెళ్ళారు కదా, కానీ బయటకు ఎందుకు వెళ్ళగలిగారు? లోపలికి వెళ్ళగలిగారు కనుక. పెద్ద 20 అంతస్తుల భవంతి కావాలంటే ముందు పునాది కావాలి. మీలో ఉన్న పునాది చూసుకోండి. ఇప్పుడు లోపలికి వెళ్తారు, మీ లోపలికి. వెనక్కి వస్తున్నాడు. ఇక్కడ ఈ సంఖ్య చాలా ముఖ్యం. 23.5 గాయత్రి మంత్రంలో 23.5 అక్షరాలు ఉన్నాయి. కాంతితో సంబంధం ఉంది దానికి. దీన్ని లైట్ ఇయర్స్ అంటాం, కాంతి సంవత్సరాలు. ఇంకా మళ్ళా కిందకు వస్తున్నాడు. ఇంకా ప్రశ్న ఏంటే, మేమెవరం, ఇందుకు వచ్చాము, ఏం చేయబోతున్నాం, ఇందుకు వచ్చాం, ఇది మర్చిపోయాం. చూసుకోండి, లోపలికి వెళ్ళాలి మీరు, అంతర్యాత్ర చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఆకు దగ్గరికి వచ్చాడు. 10 మీద 23 గాయత్రి మంత్ర సంఖ్య. ఇంకా రివర్స్, అదే ధ్యానము, మూడు శరీరాల ధ్యానం అది చెప్తారు గురువు గారు. ఇంకా ఆకు లోపలికి వెళ్తున్నాడు, ఇది ఆకు, ఆకు లోపలికి వెళ్తే ఈ ఆకు ఎంత పెద్దగా కనిపించిందో. ఆకే అది. ఆకే, ఇంకా లోపలికి వెళ్ళేవు. వాటిని సెల్స్, డిఎన్ఏలు, క్రోమోజోమ్స్ పేర్లు ఏవో ఉంటాయి, పేర్లు ఏముంటేనే అవి ఉన్నాయి మనలో. అలా లోపలికి వెళ్తున్నాడు. ఇందాక చూపిన బొమ్మలకి దీనికి సామ్యత కనిపిస్తోందా? మన కణాలు లోపలికి వెళ్తున్నాం. ఇది కణము యొక్క కేంద్రం. ఇక్కడ అశ్వమేధ యజ్ఞం కాన్సెప్ట్, విష్ణు యొక్క నాభి, యజ్ఞం యొక్క నాభి. ఆ నాభి ఇలా పాములు చుట్టుకున్నట్టు కనిపిస్తుంది మీకు, క్రోమోజోమ్స్ అంటాను దాన్ని. డిఎన్ఏకి వెళ్ళిపోయాడు క్రోమోజోమ్స్ నుంచి, ఇంకా లోతుకు వెళ్ళాడు. క్రోమోజోమ్స్ ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో చూసుకోండి. ఇందాక బొమ్మ సూర్యుడు నక్షత్రాలు అదేగా ఉందిగా. ఇది సైంటిస్టులు అంతర్యాత్ర చేస్తే వెళ్లిన లెవెల్. అది 10 to the power 23 మైనస్ లో, అది 10 to the power 23. మీరు ప్రపంచానికి కేంద్రమా? మీరేదైనా విశిష్టమైన వ్యక్తియా? మీకు అవధులు ఉన్నాయా, అవధులు లేని స్థాయిలో ఉన్నారా? మరేమిటి, ఎక్కడికి వెళ్తాం? దీనికి జవాబు పరమ పూజ్య గురుదేవుల వాంగ్మయంలో ఉంది, ఇంకెక్కడా లేదు. యాత్ర నచ్చిందా అని అడుగుతున్నాడు. లైఫ్ లో ఏమైనా లైఫ్ కాదు. ప్రజ్ఞావతార కథామృతం బుక్ తీయండి, ప్రజ్ఞావతార కథామృతము డైరీ, డైరీ ముందు తీసుకోండి, ఈజీ అవుతుంది మీకు. దాని తర్వాత ప్రజ్ఞావతార కథామృతం.
చూసుకోలేదనకండి, ఎన్నిన్నరకు ఆపేస్తాను. కానీ దాని తర్వాత మీకు చాలా పనులు చెప్తారు. ఆ తర్వాత చెప్పిన పనులు చేస్తామో మనస్ఫూర్తిగా అని వాళ్ళు చెప్పలేకండి. ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ మహర్యాత్ర అంతర్యాత్ర సైంటిస్టులు చేసింది, అంటే వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్, వాళ్ళ ఆయుధాలు, పనిముట్లు, టెలిస్కోప్స్, మైక్రోస్కోప్స్, ఎన్ఎంఆర్, అవి ఇప్పుడు రోగ నిర్ధారణకు ఉపయోగించుకుంటున్నాం. కానీ దాన్ని ఉపయోగించుకునే ఇవన్నీ కూడా ఫోటోలు తీసుకున్నారు వాళ్ళు. ఇక్కడ గురుదేవులు మీకు అందించేటటువంటిది ఏంటి అంటే, మీరు ఎక్కడ ఉండదలుచుకున్నారో మీ ఇష్టం. ఈ మహర్యాత్ర చేస్తూ అంతర్యాత్ర చేయాలి అంటే మీరు లోపలికి వెళ్తున్న కొద్దీ పైకి లేస్తారు. సైన్స్ పరమాణువుల్ని ఛేదించున్న కొద్దీ ఈ మహర్యాత్ర చేయగలిగింది. అది మనం నేర్చుకోవాలి, ఈ అంతర్యాత్ర చేయాలి మనం. యోగము అంటే అదే. దేనికి యోగము? దీనికి దీనికి మధ్య యోగమా? మహర్లోకానికి అంతర్లోకానికి లింక్, అది యోగము. సాధారణంగా నిద్ర అనేటటువంటి దాన్ని మనం సమానంగా అర్థం చేసుకోలేదు. కానీ సైంటిస్టులను అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అంటే, నిద్రే మీ కారణ శరీరము. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో ఈ యాత్ర చేస్తాం. కారణ శరీరంలోకి వెళ్తున్న కొద్దీ అంతర్యాత్ర అవుతుంది. ఆ అంతర్యాత్ర మీరు ఎంత లోతుకు వెళ్ళగలిగితే బహిర్యాత్ర అంత దూరం వెళ్తారు. అర్థమైంది కదా ఇది? ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. అది ఎలా చేయాలి అనేది ఎగ్జిబిషన్లో చెప్పాం. అది గురువు గారి యొక్క జీవిత విధానం. అంచేత నేను మీకు చెప్పే వర్క్ ఏంటంటే, ఇది అయ్యాక మనం అక్కడికి వెళ్దాం, అంతర్యాత్ర ఎలాగో చేసుకుందాం. కానీ అంతర్యాత్ర నిద్రాస్థితిలో చేయాలి. కానీ నిద్రపోయి కాదు. అందుకే యోగ నిద్ర చేసుకునేటప్పుడు మీరు గుర్తు చేసుకుంటూ ఉంటారు, నేను నిద్రపోవటం లేదు, నేను నిద్రపోవటం లేదు అంటే నిద్రపోతే అజ్ఞానమే. కానీ నిద్రాస్థితిలో ఉంటే జ్ఞానం. అది ఇవాళ మీరు కొంచెం నేర్చుకున్నారు. అది తెలుసున్న వాళ్ళు చెప్పిన విధానంగానే అభ్యసించండి. నేను చెప్పిన మాటలు దాని ఇంపార్టెన్స్ చెప్తున్నారంటే, ఉపయోగించుకోవటం మాత్రం యోగా టీచర్ చెప్పినట్టే యోగా. అందుకే ఆయనకి శ్రీరామ్ శర్మ ఆచార్య వాళ్ళ మీద అమితమైనటువంటి ప్రేమ ఉంది. ప్రేమ ఇక్కడ ఈ అంతర్యాత్ర చేయటానికి ఎవరైతే మొదలెడతారో వాళ్ళు ఏ స్థితికి వెళ్తారో అర్థమైంది కదా. ఏ స్థితికి వెళ్తారు వాళ్ళు? అణోరణీయాన్ మహతో మహీయాన్. దీనికి మీరు ఏం చదువుకున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు. అంతర్యాత్రకి నిద్రపోవటానికి చదువుకోవాలా? చదువు ఎక్కువైతే నిద్ర పట్టలేమో ఆలోచించాలి. అంచేత మా వయస్సు ఎంత, నా ఆరోగ్య స్థితి ఎలా ఉంది అంటే, క్యాన్సర్ పేషెంట్ ఇంకో రెండు రోజుల్లో రెండు క్షణాల్లో చచ్చిపోతూ ఉన్నవాడు నిద్రపోలేడా? అర్థమైందా భావన? అంచేత మీ శారీరక స్థితి అక్కడ ఇంపార్టెంట్ కాదు, నిద్రాస్థితి ఇంపార్టెంట్. ఆ నిద్రాస్థితిలో మీ ఆచరణ ఎలా ఉంటే మీరు ఆ అనంతమైనటువంటి మహల్లోకాలని మీ శరీరంలో తద్వారా ప్రపంచంలో దింపటం ఎలాగా అనేది జ్ఞానగంగ దింపారు గురువు గారు. దాన్ని ఆచరణ పెట్టేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ మహాకాలుని యొక్క ప్రజ్ఞావతార శకములో ఉంటారు మీరు. అంతే కదా, ఎవడు ప్రాక్టీస్ చేస్తే వాడు ఆ లోకంలో ఉంటాడు. చదువు రాని వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, పిహెచ్డి పొందిన వాళ్ళు ఉన్నారు, యూనివర్సిటీస్ ఉన్నాయి, అడుగులు ఉన్నాయి. ప్రశ్న మీరెక్కడున్నారు అన్నది ఇంపార్టెంట్. అర్థమైంది కదా? అంచేత పరమ పూజ్య గురుదేవులు ఆ జన్మదినాన్ని, ఆధ్యాత్మిక జన్మదినాన్ని, ఇప్పటికీ మనం ఆధ్యాత్మిక జన్మదినాలు అర్థం కాకుండా చేసుకుంటాం. కృష్ణుడు అనగానే మీకేం గుర్తొస్తుంది? జన్మాష్టమి గుర్తొస్తుంది, మధుర గుర్తొస్తుంది. రాముడు అనగానే ఎవడు గుర్తొస్తాడు? రామనవమి గుర్తొస్తుంది. ఇంచేత ప్రపంచంలో ఇన్న ఈ అఖండంగా లింక్ ఉందే ఈ చిన్న చిన్న కణాలకి, ఆ మహర్లోకాల యొక్క కణాలకి, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితమైన తస్మై శ్రీ గురుదే. సంస్కృతంలో ఇప్పుడు మీరు చూసిన సీడీయే చెప్పాడు, అఖండంగా ఉన్నటువంటి ఈ మండలం, ఈ విశ్వగోళం, అఖండంగా ఉన్నటువంటి ఈ విశ్వగోళము లో నువ్వు భాగానివి. కానీ నువ్వు ఎప్పుడైతే భాగాన్ని అవుతావో, దేని యొక్క భాగాన్ని అయ్యావు నువ్వు? అఖండ మండలం యొక్క భాగాన్ని అయ్యావు నువ్వు. ఎక్కడ పోతావు? చేత నీకు ఈ దారిలో వెళ్తలే తప్ప ఇంకో దారి లేదు. గోదారి ఉందేమో నాకు తెలియదు నీకు, కానీ గోదారి అన్నా ఇంద్రియాల దారి అన్నా ఒకటే అని చేత గోదారి అనేది కరెక్ట్గానే చెప్తారు అని చెప్పేవాళ్ళు. ఇంద్రియాలకి బానిసలు అయిపోతే గోదావరిలోకి పోతారు. కానీ అక్కడ ఈ గోదావరి గురించి నేనంటానులే, గో అంటే ఇంద్రియాల యొక్క దారి, అక్కడికి వెళ్ళకండి, గోదావరిలోకి వెళ్ళకండి, జ్ఞానగంగలోకి వెళ్ళండి. ఈ జ్ఞానగంగలోకి వెళ్ళటానికి పరమ పూజ్య గురుదేవులు 20 ఫార్ములాలు ఇచ్చారు. దాన్నే క్రాంతి, ధర్మీ, సాహిత్యము అంటాం. కొంచెం ఆ భావన అర్థం చేసుకోండి. రేడియో ధార్మిక పదార్థం ఏదైనా ఉంటే ఏమవుతుందో తెలుసా? సైన్స్ చదివిన వాళ్ళకి తెలుసు, సైన్స్ చదవకపోయినా ఒకటి గుర్తుంచుకోండి, రేడియో ధర్మీ పదార్థం ఉంటే వాడు చచ్చాడే. ఇంకేంటంటే ఆ రేడియేషన్స్ అలా వస్తూనే ఉంటాయి, దాన్ని ఆపలేవు నువ్వు. రేడియో ధార్మిక పదార్థం నుంచి ఏమొస్తాయి? రేడియో వేవ్స్ అవి వస్తాయి, మనకి రోగాలు తీసుకొస్తాయి, ఏవో తీసుకొస్తాయి. మరి క్రాంతిధర్మి సాహిత్యం ఏం చేయాలి? మిమ్మల్ని మీలో క్రాంతి తీసుకురావాలి. మామూలు మనుష్యుల కంటే కూడా నీచ స్థితిలో జీవిస్తున్న భాషను మీరు కొంచెం క్షమించండి. ఉద్రేకంలో తప్పు మాటలు మాట్లాడినా మన వాళ్లతోనే మాట్లాడి, నీచ అంటే ఖచ్చితంగా నేను నీచమే అంటాను. ఇంచేత ఇంత క్రాంతి తీసుకువచ్చే సాహిత్యాన్ని మనం ఏం అధ్యయనం చేసుకుందాం? అధ్యయనం చేస్తే ఏం రావాలి మనలో? క్రాంతి రావాలి. క్రాంతి ఎప్పుడు జ్ఞానగంగ ద్వారానే వస్తుంది. చిన్న చిన్న క్రాంతులు చూసుకోండి. కమ్యూనిజం పొలిటికల్గా నేను మాట్లాడటం లేదు, దాని గురించి వాదన లేదు. కానీ కమ్యూనిజం అనేటటువంటి ఆ ఇజం ఉందే, అందరం కూడా బ్రదర్స్ని, సహభాతత్వం, అది యూనివర్సల్. అది దేనివల్ల వచ్చింది? ఒక పుస్తకం వల్ల వచ్చింది. ఒక జ్ఞానగంగ ధార, పాయ. ఆ జ్ఞానగంగ పాయ ఒకటి. క్రాంతి ఏం తీసుకొచ్చింది? కమ్యూనిస్టులు తీసుకొచ్చింది, డెమోక్రసీ. ఇప్పుడు ప్రతివాడికి డెమోక్రసీ కావాలంటున్నాడు కదా. ఈ డెమోక్రసీ మీకు తెలుసా? 200 సంవత్సరాల కిందట రుస్సో అనేటటువంటి ఒక వ్యక్తి 5 పేజీల ఆర్టికల్ రాశాడు. 5 పేజీలు. కానీ 5 పేజీల జ్ఞాన గంగ పాయ ఈనాడు మానవత్వానికి ఏం చేస్తోంది? నువ్వు స్వతంత్రుడు కా, నువ్వు స్వతంత్రుడు కా, డెమోక్రాటిక్. జ్ఞాన గంగ పాయల గురించి చెప్తుందండి. పాయలంటే అర్థమే లేదా? చాలా చిన్న చిన్నది. కానీ ఇది ప్రతిదీ ఏం చేస్తోంది? ఒక క్రాంతి తీసుకువస్తోంది. క్రాంతి అంటే ఏంటి? రూసో చదివిన పుస్తకాలు చదివాక నువ్వు ఎలా ఉంటావు? బానిసగా ఉండవు. మిగతా వాళ్ళు వచ్చారా లేదా అది అనవసరం. మనకి మన క్రాంతి అది రావాలి, మన జీవిత విధానం అలా అవ్వాలి. కానీ పరమ పూజ్య గురుదేవుని ఇచ్చింది 5 రకాలైనటువంటి లోకాలు ఈనాడు మాధవ్యం చెంది ఉన్నాయి. లోకాలు అంటున్నాను నేను. ఒకటి పొలిటికల్ ఫీల్డ్. ఇక్కడ నేను పాలిటిక్స్ గురించి, దాని గురించి మాట్లాడటం లేదు, పొలిటికల్ లోకం గురించి మాట్లాడుతున్నాను. ఇంకో ఫీల్డ్ ఉంది, బిజినెస్ ఫీల్డ్. ఇంకో ఫీల్డ్ ఉంది, సైంటిఫిక్ ఫీల్డ్. ఇంకో ఫీల్డ్ ఉంది, యాక్టింగ్ ఫీల్డ్ కానీ, కళాకారుల ఫీల్డ్ కానీ. ఇంకో ఫీల్డ్ ఉంది రచయితలు. ఈ ఐదింటిని నేను లొంగదీసేశాను, ఈ ఐదు శక్తి ధారలు నేను ప్రవహింప చేసేశాను మీరు దిగండందులో. మీరు కమ్యూనిస్ట్ అవ్వాలంటే మీరు మళ్ళా కార్ల్ మార్క్స్ అవ్వాలా? ఒకళ్ళే ఆ పుస్తకం ఉండేది అది, దాన్ని పంచవీరభద్ర సాధన అన్నారు ఆయన, చివరిలో చేశారు ఆయన. ఈ ఐదింటిని నేను లైన్లో పెట్టేశాను, మీరు క్రాంతి తీసుకురావాలి. లైన్లో పెడితే వెళ్ళాము, నేను అవన్నీ కమ్యూనిస్ట్ అవునంటానంటే ఆ పుస్తకం ఏం చేస్తుంది? ఉదాహరణగా చెప్తున్నాను, అక్కడ పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంది. అంచేత ఈ పంచవీరభద్ర సాధన ఆయన ఎప్పుడు పూర్తి చేశాడు? అప్పుడే ప్రపంచాన్ని ఆయన మార్చేశాడు. చేత ఇక్కడ సందేహము అది ఏం లేదు. ఎవడో 300 సంవత్సరాల కిందట ఆకాశంలో ఎగరాలి అనుకున్నాడు, అప్పుడు అందరూ వెక్కిరించారు, నువ్వేం ఎగురుతావు. 300 సంవత్సరాల కిందట ఏరోప్లేన్ గురించి చెప్తే నవ్వుతారు అందరూ. కానీ ఏం జరిగింది, కొంతమంది వ్యక్తులు మాత్రమే, కొంతమంది మాత్రమే తమ మొత్తం జీవితాన్ని ఆకాశంలో ఎగరటం ఎలా అనే దానికి ప్రయత్నించారు. అదొక గ్రూప్. 1902లో 2 నిమిషాలు మాత్రమే రైట్ బ్రదర్స్ విమానాన్ని గాల్లో పెట్టారు, 2 నిమిషాలు మాత్రమే. కానీ అది ఎప్పటి నుంచి ప్రయత్నం? కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రయత్నం. కొంతమంది ప్రయత్నం మాత్రమే, అందరిది కాదు. కానీ 2 నిమిషాల పాటు 1902లో ఆకాశంలో ఉండగలిగితే, ఇంకా ఇప్పుడు స్పేస్ సైట్స్ వచ్చాయి, అసలు ఎప్పుడూ ఆకాశంలోనే ఉండిపోవచ్చు. కొన్ని వేల సంవత్సరాల కొంతమంది ప్రయత్నము అంతరిక్షంలో ఉండటానికి వీలు ఎంతమంది కలగజేసింది? ఎవడైనా వెళ్ళొచ్చు, అర్థమైందా? అంచేత మీ ప్రయత్నము అది, మీరు వాడు చేశాడా వీడు చేశాడా కాదు, నువ్వు చేయి. నువ్వు మారి ఆ విధంగా జీవించటం కనుక నేర్చుకుంటే సహజంగానే సంపూర్ణ విశ్వము కాదు, సంపూర్ణ సృష్టి. మీకు ఆ తేడా తెలియటమే, ఇంకా గురువు గారు చాలా స్పష్టంగా చెప్పారు అది. 1990 జూన్2న ఆ మాట వాడి ఆయన శరీరం వదిలేడు. పృథ్వీకి చేసేశాను నేను, మానవజాతికి కాదు, పృథ్వీకి చేశాను. మానవజాతికి కాదు ఆయన చేసింది. పృథ్వీ అంటే ఏంటో తెలుసా? 84 లక్షల జీవ కోట్లు ఉన్నటువంటి పృథ్వీలో మానవుడు ఒక ప్రాణి. అంటే మానవుడిని పక్కన పెడితే ఇంకా ఎన్ని ప్రాణులు ఉన్నాయి రకాలు? 83,99,999. వాటికి కూడా చేసేశాను. ఇంకా సంపూర్ణ విశ్వాన్ని చేయాలి. అంచేత మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము కేవలం మానవులకి పృథ్వీకే కాదు, ఆ చిన్న దృష్టి ఉంచకండి మీరు. మరొకటే, నేనేం చేయాలి? చెప్పింది చేయండి. నువ్వేం చేయకల్లే, నువ్వేం అడగక్కర్లే, ఏం చేయాలని చెప్పింది చేస్తే అద్భుతమైనటువంటి ప్రయోగశాల గురించి గురువు గారు చెప్తూ ఉంటారు. శరీరం గురించి దేవతల్ని రెడీ చేయమ్మా, రెడీ చేసుకో పక్కన సైడ్గా, శరీరంలో ఉన్న దేవతలు ఇప్పుడు కాదు తర్వాత చూపించాలి, అది ఉంచు. అది దేవతలందరూ కూడా మానవ శరీరంలో ఋషులు ఎలా చెప్పారో అదే రూపంతో ఉన్నారు అని సైంటిస్టులు ప్రూవ్ చేశారు. శివుణ్ణి కానీ ఓ వినాయకుణ్ణి కానీ మీరు చేసే పూజ అది ఊహ కాదు, నీ శరీరంలో అలాగే ఉన్నాడు, అదే రూపంతో చూపిస్తా నేను, సైంటిస్టులు చెప్పింది అది. టోనీ నేడల్ అని MDDM న్యూరాలజిస్ట్, హాలీవుడ్ యాక్టర్స్ ప్రెసిడెంట్స్, ఆయన ఏమంటారు, రోగులు వాళ్ళకి ఏదైనా బాధ వస్తే ఆయన దగ్గరికి వెళ్తారు. అక్కడ ఈ విచిత్రం చూశాడు ఆయన. మానవ శరీరంలో ఋషులు చెప్పిన దేవతలు అందరూ ఉన్నారు. ఓ పంచి అచ్చుపించే ముందు సస్పెన్స్ లేకుండా
మరి అన్ని దేవతలు ఉన్నటువంటి మీరు ఇలా ఎందుకున్నారు? ఆ దేవతల్ని ఉపయోగించుకోకండి. ఉపయోగించుకుంటే అన్ని దేవతలు మీ ద్వారానే పనిచేస్తున్నారు. ఆ దేవతలందరికీ ఉన్న దేవత్వము నీలో ఉండాలి అని చెప్పేది పరమ పూజ్య గురుదేవులు. నువ్వే దేవుడివి, నువ్వే అమరుడివి. కానీ ఎప్పుడవుతావు? ఇలా కూర్చుంటే అవుతావా? ఆ దైవీ శక్తిని నువ్వు ఉపయోగించుకోవాలి. అక్కడ మనం ఇక్కడ వెళ్ళాక ఆ 24 బ్రహ్మవర్చస్ అనేది ఒకటి ఉంది, అది చూపిస్తాను నేను. బీజంలో అర్థం చేసుకోండి. తర్వాత మనం అదే దారిలో మనం వెళ్తూ ప్రపంచాన్ని తీసుకెళ్ళాలి. మనం వెళుతూ, మనం వెళ్లకుండా చెప్తే ఎవడు విండు? ఎదుటవాడు విన్నా వినకపోయినా మనము ఈ మార్గాన్ని వదలకూడదు. వేగం పెంచుకోవాలి. మనం వేగం లేకుండా ఉంటే ఏరోప్లేన్ ఉన్న దాంట్లో మీరు బుల్లెట్ కార్ట్ లాగా వెళ్తా ఉంటే వెళ్ళండి, మాకే అభ్యంతరమే, కానీ ఎప్పటికీ చేరుకు. వేగం తీసుకొచ్చారు గురువు గారు ఆధ్యాత్మిక జగత్తులో. అందువల్ల ఆయన ఏం చెప్పాడు అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఏ మతము ఏ ధర్మము పనికి రాదు. వేగం గురించి చెప్తున్నాడు ఆయన. అవి ఎప్పుడో చెప్పబడ్డాయి, మన వేగం ఎలా ఉండేదో అర్థమవుతుంది నేను చెప్పింది. ఈ మతాలు అవి స్థాపించబడినప్పుడు మన వేగం ఎలా ఉండేది? దానికి తగిన వేగంతో ఉండేవి. కానీ ఇప్పుడు అతి తీవ్ర వేగం కావాలి. కొంచెం చూసుకోండి. మన శరీరంలో లిటరల్గా ఎలా ఉన్నాయి అని మన ఋషులు చెప్తున్నారో అలాగే ఉంటాయి మన శరీరంలో భాగాలు, అదే రూపంతో అదే ఆయుధాలతో. చూడండి, శివలింగం ఇలాగే ఉంటుంది కదా. ఇది చూస్తున్నారా మీ బ్రెయిన్? సామ్యం కనిపిస్తుందా? అర్ధనారీశ్వరి తత్వం ఎందుకంటాం? లెఫ్ట్ హెమిస్ఫియర్, రైట్ హెమిస్ఫియర్, బ్రెయిన్ రెండు భాగాల్లో. ఇప్పుడు శివుడికి కమండలం, త్రిశూలం, పాములు, మెడలో రుద్రాక్షమాల ఉంది. నిజంగా మీ బ్రెయిన్లో ఇవన్నీ ఉన్నాయి. సగం ఇంకా వేడిగా ఉండదు. సగం త్రిశూలం కనిపిస్తోందా మీకు? మీ బ్రెయిన్లో డౌటా ఇది. ఇలాగే ఉంటుంది ఆ భాగం. ఆ డాక్టర్లు ఇచ్చే పేరు నేను చెప్పటం లే. ఎలా ఉంది ఆకారం? చంద్రుడిలాగా ఉందా? అర్ధచంద్రాకారంగా శివుడి మీద అర్ధ వేస్తారు కదా. అంటే రుద్రాక్షమాల. సెరిబ్రల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది జానకంగా శివుడు శివునికి వచ్చేది. కొంచెం మేధ అంటే ఫిజియాలజీ తెలుసుకున్న వాళ్ళకి అది ఇంకా క్లియర్గా ఉంటుంది. మన చుట్టూరా తిరుగుతూ ఉంటుంది ఎలక్ట్రిసిటీ. పీనియల్ ల్యాండ్ శివుడి యొక్క మూడవ కర్ణం. డమరు శివుడి యొక్క డమరు. పాములు ఇదేంటిది? కమండలం. థర్డ్ వెంట్రుకలు అంటారు మెడికల్ టెర్మినాలజీలో. మరి వినాయకుడు ఎక్కడున్నాడు మన శరీరంలో? శివుడి కొడుకే కదా, మరి చూడండి ఎక్కడున్నాడు. ఈయన వినాయకుడే కదా. కిరీటము, కళ్ళు, తొండము. వినాయకుడు కనిపిస్తున్నాడా? ఋషులు చెప్పినట్టే ఉన్నాడా? ఏమైనా ఆకారంలో మార్పు వచ్చిందా? ఇప్పుడు ఇంకా క్లియర్గా చూపిస్తాడు. సెరిబెల్లం అని అంటాం. మేడం బెల్లం కాదు, వాళ్ళు బెల్లం, డాక్టర్ల బెల్లం అది. అది చెవులు, వినాయకుడి చెవులు. ఇది మొహం, పాన్స్ అంటాం. తొండం మిడుల్లా అంటాం. మన బ్రెయిన్లో భాగాలే. మరి కళ్ళు కావాలి కదా. ట్రైజెమినల్ నర్వ్స్ అని రెండు నాడులు మన బ్రెయిన్లో ఉంటాయి. దంతాలు, రెండు నాడులు. అలాగే అన్ని దేవతల్ని ఆ పుస్తకంలో చూపించాడు. కానీ ఈ దైవత్వం నీలో దిగాలి అని గురువు గారి కోరిక. అంచేత గురువు గారు ఏమంటారు, ఈ దైవత్వం దేనివల్ల దిగుతుంది? మీలో ప్రాణం ఉంటే ఉంటుంది, ప్రాణం లేకపోతే లేదు. ప్రాణంనే జీవనం అంటారు. అంచేత జీవన్ దేవతా సాధన. ఆ జీవన్ దేవతా సాధనకి కావలసినటువంటి నియమాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో ఇచ్చిన నియమాలన్నీ కూడా గురుదేవుల క్రాంతిధర్మి సాహిత్యంలో ఉన్నటువంటి పాయింట్స్ ప్రాక్టికల్ గా ఎలా వాడాలో గురువు గారే అందులో చెప్పారు. నేనేం చెప్పడం లేదు. ఏ పేజీలో ఏ క్రాంతిధర్మి సాహిత్యంలో మీరు ఏమి చేస్తే ఈ లక్షణాలన్నీ వస్తాయి. అష్ట సిద్ధి నవనిధికే దాత సబ సమర్థ. మరి అష్టసిద్ధులు నవనిధులు పొందండి. మీరు పిచ్చివాళ్ళల్లో నాకు ఈ బాధ ఉంది ఆ బాధ ఉంది అంటారేంటి? ఆయన ఏం చేయగలడు? నా వారసత్వం మీకు ఇస్తున్నాను. ఆయన రాసిన ఆటోబయోగ్రఫీ అంటే ఆత్మకథ. ఆత్మకథలో ఆయన ఏ చమత్కారాలు రాయలే. నువ్వు ఇచ్చేయి, నువ్వు నా వారసుడు అవుతావు. ఈ పెద్దవాళ్లతో ఇదే గొడవ. వాళ్ళ ఆస్తినే ఇవ్వరు. వాళ్ళు నువ్వు ఏదైనా చేస్తే ఇస్తారు, కానీ చేయమన్నది ఏంటి? నువ్వు చేయగలిగిందే చేసుకో. ఇందులో ఉంది కదా అందరి దగ్గర, ఏదో ఒక పేజీ తీయండి, ఏదో ఒక పేజీ. ఒక వారం రోజులు మీరు చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయండి. చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి ఇక్కడ. అందులో గురువు గారు మొట్టమొదట మీకు చెప్పేది ఏంటి అంటే, ఇది చాలా జాగ్రత్తగా వినండి, రేపటి నుంచి మీ జీవితము ఈ మార్గంలో నడవాలి. ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎవరు టైం టేబుల్ ఫాలో అవుతాడో మెడికల్ కాలేజీ టైం టేబులా? కాదు కదా. అర్థమైందా? మీ టైం టేబుల్ రేపు కనుక మీరు మొదలెడితే గురుదేవుడితో కలిసిపోతారు, జ్ఞానగంగతో కలిసిపోతారు. అందులో మొదటి బాక్స్ చూడండి, ఆత్మబోధ అని ఉంది. ఏదో ఒక పేజీ తీయండి, టేబుల్స్ ఉన్నది. అర్థమైందా అందరికీ? తీయగలిగారు కదా, ఏ పేజీ తీసినా వస్తుంది. మొట్టమొదట మీరు నిద్ర లేవగానే ఆ బాక్స్ కనిపించిందా, ఆత్మబోధ అని రాల్సి ఉంటుంది. కనిపించిన వాళ్ళ చేతులు ఎత్తండి, వాళ్ళు పక్క వాళ్ళకి చూపించండి. పక్క వాళ్ళకి హెల్ప్, ఆ మాత్రం హెల్ప్ చేయలేరా? ఏదో ఒక పేజీ వచ్చిందా? ఇగో ఇక్కడ ఉంది చూడండి, ఇది జనవరి 17 ఉంది. డేట్స్ తో మీకు సంబంధం ఏంటుంది? మొదటి పేజీ నుంచే అక్కడ మంత్ కొట్టేయండి. మళ్ళా కొత్తది కొనుక్కోక్కర్లే. ఇది కూడా మీరు కొనుక్కున్నారో లేదో నాకు తెలియదు. ఆత్మబోధ, మొట్టమొదట మనం జీవించటం శరీరం వర్తిలే, కాదు ఆత్మ వల్ల జీవించాలి. ఆత్మ వల్ల జీవించేటప్పుడు మీరు ఎలా ఉండాలి? అందులో మొదటి పేజీల్లో క్రాంతిధర్మి సాహిత్యంలో రాసిన వివరాలు రాసి ఉంది, చూసుకోండి. రాత్రి ఆత్మబోధ. ఆత్మబోధ అయ్యాక ఏం కావాలి? రాత్రి పడుకునే ముందు తత్వబోధ. లేదా ఆత్మబోధ వల్ల జీవించగలిగానా లేదా? జీవించలేము. కానీ జీవించలేదు అని గుర్తు పెట్టుకోవటమే చాలా గొప్పది. ప్రతిరోజు అది గుర్తు చేసుకుంటూ ఉంటే నేను ఆత్మలాగా జీవించలేకపోతున్నాను అని ఏదో ఒకరోజు ఎందుకు పెడుకుంటాం. అంచేత జీవించగలిగితే టిక్కు పెడతాం, లేకపోతే అక్కడ ఇంటి పెడతాం. దాని తర్వాత భజన. భజన చేయటం ఎంతమందికి వచ్చు? ఈ భజనలు కాదు గురువు గారు చెప్పేది. భజన అంటే ఏమిటి? గురువు గారు ఏం చెప్తారు అంటే, మీరు ఆత్మలాగా జీవిస్తున్నప్పుడు ఆ పని మీరు ఆత్మ వలే జీవిస్తూ ఉంటే మీరు భజన చేస్తున్నట్టు. భా జన, భగవంతుడి యొక్క జనులుగా ఉన్నట్టు. ఆత్మ వలె జీవించకపోతే చక్క భజన. దాని తర్వాత మనన. 24 గంటలు
జాగ్రత్తగా గుర్తించుకోండి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ఏ రోగం వచ్చినా ఏ బాధ వచ్చినా తక్షణం నిరుపి బాధ వదిలేస్తాం. నాకు నా స్నేహితులందరికీ మీకు తెలుసు ఎన్ని రకాలుగా మనం ఎన్ని రకాల బాధ నుంచి బయటపడ్డాము. ఆలోచన విధానం అది మననం. మీరు అలా జీవిస్తూ ఉంటే మీ బాహ్య జగత్తులో ఉన్న స్థితిని ఆలోచించకండి. బాహ్య జగత్తులో ఉన్న స్థితిని ఆలోచిస్తే మీ మనస్సు ఇక్కడ ఉంటుంది, మీరు అక్కడ ఉండాలి. అది ఎలా చేయాలి మననం అనేది కూడా ఇందులో ఈ ముందు పేజీల్లో ప్రింట్ చేసి కూడా ఉన్నాయి. అక్కడ దీన్ని ఎలా చదువుకోండి కాస్త. దాని తర్వాత నాలుగు మానసిక స్థితులు మీలో డెవలప్ అవ్వాలి. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, పతంజలి యోగ సూత్రాలలో ఇచ్చిన యమనియమాలు ఇప్పుడు వర్తించవు. పరమ పూజ గురుదేవుడు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఆ నియమాలు చాలా యావరేజ్ స్పీడ్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తి ఉపయోగించుకోలేండి దాన్ని. అర్థమైందా? అప్పుడు నియమాలు ఏముంది? అప్పుడున్న సమాజము, అప్పుడున్న వ్యక్తిత్వాలు. ఇప్పుడు మీ స్పీడ్ ఎలా ఉంది? ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి అనేక మంది పిల్లల జీవితాలలో రెండు నెలలు ఇండియాలో ఉంటే, రెండు నెలలు స్విట్జర్లాండ్లో ఉంటే, రెండు నెలలు అమెరికాలో ఉంటే, రెండు నెలలు అక్కడ ఉంటే ఏ నియమం మీరు వాడాలి? అంచేత దానికి స్పష్టంగా ఇంగిత జ్ఞానము, నిజాయితీ, బాధ్యత, ధైర్యం, సమజ్దారి, ఇమాందారి, జిమ్మేదారి, బహాదీ, నాలుగు లక్షణాలు. అవి మీరు పాటిస్తున్నారా లేదా? కానీ సమజ్దారి అంటే ఏమిటి, ఇంగిత జ్ఞానం అంటే ఏమిటి, నిజాయితీ అంటే ఏమిటి, బాధ్యత అంటే ఏమిటి, ధైర్యం అంటే ఏమిటి, ఆత్మకి సందర్భంగా మీరు ఎలా మార్కులు వేసుకోవాలో ఇందులో ఉంది. మీకు ఇంకేం పుస్తకం అక్కర్లే, ఒక పుస్తకం కాదు, అన్నీ ఉన్నాయి. ఇది 14 పేజీల తర్వాత చూసుకోండి, అంతా అందులోనే ఉందని చెప్పి మీరు ఎక్కడా వెతకక్కర్లే. దాని తర్వాత ప్రకృతిలో యమ నియమాలు అంటే, యమము అంటే నువ్వు చేసుకునేవి, నియమము అంటే సమాజంతో ఎలా ప్రవర్తిస్తావు. ఈ నాలుగు నువ్వు చేసుకునేవి, ఇంగిత జ్ఞానము, నిజాయితీ, బాధ్యత, ధైర్యము. మరి ప్రకృతిలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి అంటే ముందు శ్రమశీలత కావాలి, మితవ్యయం కావాలి. అమ్మయ్యా ఇంకా మేము డబ్బు మిగుల్చుకుంటాం, అదెవడు అడిగాడు? టైమ్ ఈజ్ మనీ అని గుర్తుంచుకోండి. సమయదానమే యుగధర్మము అని ఆయన 20వ పుస్తకంలో రాశాడు, లాస్ట్ క్రాంతిధర్మి సాయి. మితవ్యయం అనేది డబ్బు గురించి మాట్లాడతానే ఆయన, డబ్బు అడిగి కావాలి యోగులకి, వాళ్ళు ఎంత కావాలంటే అంత వస్తుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది. సమయం నువ్వు ఉపయోగించుకుంటున్నావా? మితవ్యయం, మితవ్యయం దేనికి ఉపయోగించుకోవాలి? స్థూల జగత్తుకి. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? దానికి తక్కువ టైం ఉపయోగించి లోపలికి వెళ్తాను, అది మితవ్యయం అంటే. శిష్టత, మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. చాలామంది గురువుల్లో కూడా ఆ లోపం చూస్తాను నేను. నువ్వు చెప్తున్నది కరెక్టే, కానీ నిర్ణయించుకోవాల్సిందే ఎదుటవాడు, గురువు నేను కాదు. చేత వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తాం? శిష్టత, నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. దాని తర్వాత ఏం కావాలి? సువ్యవస్థ, నీ జీవితం సువ్యవస్థతగా ఉండాలి, ఆర్గనైజ్డ్గా. ఇతరుల జీవితాలు ఈ మార్గంలో ఉన్నవాళ్ళు కలిసి జీవించగలిగితే చాలా మ్యాజిక్లు వస్తాయి. ఎందుకు వస్తాయి? ఏరోప్లేన్ కావాలంటే ఒక వ్యక్తి ఆలోచనతో రాలే, సువ్యవస్థితమైనటువంటి వ్యక్తులు కలిస్తే, వాళ్ళ ఆలోచనలన్నీ కలిస్తే. కానీ ఇప్పుడు మీ ఆలోచనలకి ఒక విశిష్టమైనటువంటి శక్తి ఉంది, తక్షణం జరిగిపోతుంది, స్పీడప్ అయిపోయింది ఆలోచనలు. మరి మేము అనుకుంటున్నాం జరగటం లేదు, సువ్యవస్థితంగా అనుకోవటం లేదు. దానికి ఇది పెడుతున్నాం మనం, వయం రాష్ట్రే జాగృయామ పురోహిత. లేపుతున్నాం, ఎవరిని లేపుతున్నాం? పిలక పురోహితుడంటే వాడేనా? ఆ పురోహితుడు ఎవరికి కాదు, నీ పురము, నీ శరీరానికి మంచి జరిగేటటువంటి చేసుకునే వాళ్ళని లేపబోతున్నాం. అది దేవ సంస్కృతి, అందుకే దాన్ని దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర అని అజెండా గురించి మాట్లాడుతున్నాం. దాని మీద రాసింది అదే, వయం రాష్ట్రే జాగృయామ పురోహిత. నీ శరీరాన్ని నువ్వు ముందు కరెక్ట్ చేసుకో, చేసుకుంటే ఏమవుతుంది, అష్టసిద్ధులు నవనిధులు మీకు వస్తాయి. వీటి వల్ల ఇంగిత జ్ఞానము, నిజాయితీ, బాధ్యత, ధైర్యము, ఇదేమో నాలుగు బ్రహ్మవర్చస్సులు. శ్రమశీలత, మితవ్యయం, శిష్టత, సువ్యవస్థ, సహకారము అంటే కలిసి పనిచేయడం, ఇవి ఐదు. వీటిని శీలములు అంటాం. నాలుగు బ్రహ్మవర్చస్సులు, నాలుగు శీలాలు, ఇవి తొమ్మిది నిధులు మీకు వస్తాయి. కానీ వీటంతటికీ కూడా సంకల్పాలు ఉండాలి, సత్సంకల్పాలు ఉండాలి. రేపు చెప్తాను నేను మీకు ఆ 18 సత్సంకల్పాలు ఏమిటో. మీ జీవితము దానికి అనుగుణ్యంగా ఉందా లేదో చూసుకోండి. ఇదేమి కష్టతరమైంది కాదు, బాధాకరమైంది కాదు. మీ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటారో, టిక్కులు పెట్టుకుంటూ దీన్ని చేస్తూ ఉంటే ఈ పక్క పేజీలో ప్రాయశ్చిత్తం చేసుకోలేకపోతే. చాలాసార్లు మన బలహీనత మనం చూస్తాం, మనం చేయలేమేమో అనుకుని అసలు చేయటం మానేస్తాం. ఫూలిష్నెస్. ప్రయత్నించండి చేయటాన్ని. చేయలేకపోతే ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం చేస్తాం. గురుదేవులు ఎప్పుడు ఏం చెప్తారు అంటే, మనస్సు ఆహారాన్ని మారుస్తుంది, లేకపోతే ఆహారాన్ని బట్టి మనస్సు, రెండు ఒకదాని మీద ఒకటి ఆధారం ఉంది కనుక ప్రాయశ్చిత్తం ఎప్పుడు ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఆహారాన్ని మార్చుకుంటే ప్రాయశ్చిత్తం అయిపోతుంది. ఎలాగా అన్నది కూడా ఇందులోనే రాసి ఉంది. పేజీ నెంబర్ అంటే చెప్పమ్మది. అంచేత వారంలో మీరు చేసిన సాప్తాహిక సాధన ఈ పేజీలోని బాక్సులు టిక్ పెట్టుకుని ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే రాసుకోండి. దానికే ఖాళీ పేజీలు ఉంచాం. అంచేత మీలో ఉన్నటువంటి ఆ దేవత్వాన్ని, దాన్ని నిద్ర తెలుసుకోవటానికి నిద్రాస్థితి చాలా అవసరం. కానీ ఈ నిద్రాస్థితిని ఈనాడు డాక్టర్స్ రిలాక్సేషన్ రెస్పాన్స్ అంటారు, విశ్రామస్థితి. విశ్రామస్థితి అన్నా నిద్రాస్థితి అన్నా ఉంటాయి కదా, నిద్రపోవటం కాదు, స్థితి గురించి చెప్తున్నా. రిలాక్సేషన్ రెస్పాన్స్తో 40 రోగాలు తక్షణం నయమవుతాయని కార్డియాలజిస్ట్, సైకాలజిస్ట్, న్యూరాలజిస్ట్ పుస్తకాలు రాశారు విశ్రామస్థితి. అసలు మీరు నిరంతరము విశ్రామస్థితిలోనే ఉండి జీవిస్తే అసలు మీకు ఏ రోగాలు రావు. కానీ కొంచెం అలవాటు చేసుకోవాలి, ప్రాక్టీస్ కావాలి, పనిచేస్తూ విశ్రాంతి చేయగలరు. అందుకే యోగం గురించి చెప్తూ భగవద్గీత ఏం చెప్తుంది అంటే, యోగ కర్మసు కౌశలం. కార్ డ్రైవింగ్ మొదట నేర్చుకుంటున్నప్పుడు చాలా టెన్స్గా ఫీల్ అవుతాడు, కానీ కార్ డ్రైవింగ్ వచ్చే అందులో కుశలుడైపోగానే పక్కవాళ్ళతో మాట్లాడుతూ పాటలు వింటూ డ్రైవ్ చేస్తాడు. ఇంచేత ఎక్స్పర్ట్ డ్రైవింగ్, విశ్రామ డ్రైవింగ్, నేర్చుకుంటున్న డ్రైవింగ్. చేత ముందు మనకి కొంచెం కష్టమైనా దీన్ని కనుక మనం చేసుకోగలిగితే అన్నిటినీ సమానంగా చూసుకుంటూ సమత్వం యోగ ఉచ్యతే. ప్రతి దాంట్లోనూ నిష్ణాతులవుతే యోగ కర్మసు కౌశలం. అప్పుడు మీరు నిద్రాస్థితికి వెళ్తారు, యోగ నిద్రలోకి వెళ్తారు. అది డైరీ ఎప్పటి నుంచి మొదలు పెడతారు మీరు? ఏ క్షణం నుంచి? ఆ క్షణం. సరేనా? సరే, ఎనిమిదిన్నర కాపుతాను అన్నాను, టైం చూసుకున్నాను. సరే, తను పాట పెడుతుందిట. పాట అణువు అణువును వెలసిన దేవ, తెలుగు పాటే. కానీ గురువు గారు దాన్ని మనం ఎలా ఉపయోగించుకోమన్నారో చూడండి. దాంతో ఆపేస్తాను. Sound. Sound. మీరు ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చేయండి రాజర్గేవులు. ఇవంతా పరమ పూజ గురుదేవులు బ్రహ్మవర్చస్ సంస్థానులు ఆయన జీవితంలో ఎలా చేశారో ఒకసారి అరగంట చుట్టూ తిరుగుదాం. తిరిగిన తర్వాత మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆ ఫోటోల దగ్గర ఉండాలి, ఆ భావన మీ మనసులోకి రావాలి. జర భోజనం అయిపోయాక కరెక్ట్గా 9:30 అక్కడ చేరుకుందాం మనం. జర ఎక్కువ మంది కనుక వస్తే అంటే రారు 9:30 కొంతమంది నిద్రపోవాలి. జత నిద్రపోకుండా నిద్రాస్థితిలో ఉన్నవాడు ఎవరైనా ఉంటే కొంచెం నేను మాట్లాడాల్సి వస్తే హ్యాండ్ మైక్ చూసుకో, సరేనా? రేపు మనందరికీ కూడా ప్రజ్ఞావతార మహాకాల శకము మొదలవుతుంది, మనము ఆ శకాల్లోకి వెళ్ళిపోతున్నాం. దానికి ఆ 20 క్రాంతిధర్మి సాహిత్యంలో ఉన్నటువంటి ఫార్ములాలు మీకు అందజేశాను, అది ఆ ఎగ్జిబిషన్లో ఎలా ఉంటుందో మనం చూసుకుందాం. జై.